మా ఇంట్లో అమ్మాయిని ఇంకో అమ్మాయి అందరికి తిట్టుకుంటే అందరినీ సమానంగా చూసుకుంటారు కనుక వాళ్ళకే ప్రసాదం పెట్టారు. మన వాళ్ళని పక్షపాతం కాసేపు ఉండకూడదు. ఇంకా ఎలాంటి ఆపద కలగనప్పటికీ, ప్రమాదం లేనప్పటికీ సధర్మం వదిలేసే వాళ్ళు ఉంటారే, ధర్మం వదలకూడదండి. ధర్మం వదలక్కట, ఎప్పుడు ఆపద కలిగినప్పుడు, రైల్లో 24 గంటలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంట్లో లాగా కింద కూర్చొని ఆచేసుకుని అన్నం తినగలమా? తినలేము. కాబట్టి రైల్లో సీట్లో పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని అన్నం తినచ్చు. కానీ ఇంట్లో ఎందుకు? ఇంట్లో కూడా కంఠం ఒళ్ళో పెట్టుకు అన్నం తింటే అది ధర్మనాశనం అన్నారు. ఇంట్లో కూడా నిలబడుతూ అన్నం తింటే అది ధర్మనాశనం అన్నారు. ఇంట్లో కూడా సాగి ఇంకొకళ్ళు వంట చేసే అవకాశం ఉంటే కూడా మైలు వాళ్ళు ఇంట్లో వండితే ఇది అధర్మం అన్నారు. ఇలా అత్యావశ్యక స్థితి ఉన్నప్పుడు తప్ప అవసరం లేనప్పుడు ధర్మం వదలరాదు. అలా ధర్మం వదిలితే వాణ్ణి పతితుడు అన్నారు. పతితుని చేతి అన్నము తినరాదుగాక తినరాదు. దేవతల పూజ, పితృదేవతలకి పెట్టవలసిన మాసికములు తద్దినములు ఇటువంటివి వదిలి గురువుల మీద భక్తి విడిచిపెట్టి గోవులను పూజించక బ్రాహ్మణులను స్త్రీలని వధించే దుష్టుణ్ణి అపవిద్ధుడు అన్నారు. ఏమేం చేస్తే ఏమిటి? దేవత్యాగి దేవతల్ని పూజించడు, పితృత్యాగి పితృదేవతల పూజ చెయ్యడు, గురుభక్తి అరత పొరపాటులు కూడా గురువు గారిని పూజించడు, గోవులను తంపుతాడు, గో బ్రాహ్మణ స్త్రీ వధ కృత్తు గోవులను బ్రాహ్మణులను స్త్రీలను తంపుతాడు. వీళ్ళని ఏమంటారు? అపవిద్ధులు. ఈ దుర్మార్గుడి చేతి కూడు భయంకరం. ఇంకా ఇంట్లో ఏనాడు వ్రతాలు చెయ్యక, వేదాధ్యయనాలు చెయ్యక, వండింది వచ్చినట్టే దేవుడి గుళ్ళో కదంట, పూజ చేయట, దీపారాధన చేయట, వ్రతం ఉండదు, ఇంకోటి ఉండదుట. వీణ్ణి నగ్నుడు అంటారు. వీడి అన్నం ఇంకా పాపం. ఏమన్నా నీకు ఈ పని చేసి పెడతాం, రేపు ఈ పాటికి మీ ఇంటికి 100 కేజీలు బియ్యం పంపుతాడని మర్నాడు హా పొరపాటున అమ్మాలని 5 కేజీలు సరిపెట్టుకోండి అని ఆశ పెట్టి ఆ ఆశ పూర్తి చెయ్యని వాడు. ఇంకా తర్వాత రెండోది, దానం చేసేవాడిని అడ్డగించేవాడు. అయ్యి బాబు ఇది కూడా ఆశాతానం, ఆశ పెట్టి అది ఇవ్వకపోతే ఎప్పుడు మనం అందుకే మాట్లాడకూడదు. 1000 రూపాయలు ఇస్తానంటే ఇచ్చి అలా ఒకటి ఇస్తానని చెప్పి తోచింది ఇస్తే పర్వాలేదు, కానీ ముందు మాట వేసావుగా. అప్పుడు వాడు అవతల వాడు 1000 వస్తుందని ఆశతో ఉంటాడు. అప్పుడు 100 పంపితే ఎంత బాధపడతాడు? అలా ఆశని పాడు చేసినవాడు అదా దానం చెయ్యని వాడు. దాతు ప్రతిషేధక, దానం ఇచ్చేవాడిని ఇవ్వద్దండి అన్నమాట. ఏదో కాసేపు ఈ అమ్మాయి ఏమంటే, గురువు గారు మీకు మాయించి బూట్లు చేత పంపిస్తాను. బూట్లు చేత అనవసరం, నా మాట విని పరికమాలు ఊడిపోయే చెప్పులు పంపించామా అని పక్కవాడు అందంటే ఆ దానం చేసేవాడిని పాడు చేయకుండా, అది మహాపాపం. అదొకటేనా? తనని ఆశ్రయించుకున్న వాడిని నక్కేట్లో ఉంచేవాడు, నమ్మిన వాడిని నక్కేట్లో ఉంచకపోతే నమ్మకపోతే ఎలా మోసం చేస్తా ఉన్నాడు అండి అమరాముడు. ద్వారా నమ్మిన వాడిని కాకపోతే నమ్మనాడు మోసం చేస్తా నందిన వాడిని గురించిగా వాడు. వీళ్ళందరినీ చండాలుడు అంటారండి. అసలు చండాల చెప్తానికి అర్థం అది. ఎవరెవరు చండాలుడు అని పిలువబడతారు? ఆశ పెట్టి తీర్చక, దానం చేసేవాడిని అడ్డగించడం, ఆశ్రయించుకున్నవాడిని నట్టేట్లో ఉంచడం, వీడు చండాలుడు అధముడు. వీడి చేతి భోజనం పొరపాట్ల కూడా తినగలరు. బంధు పరిత్యక్తుడు, బంధువులందరూ వీడు దుర్మార్గుడని వదిలేసిన, సాధువులకి అసఖ్యం కలిగించి నీచుడ్రాని వదిలేసిన, బ్రాహ్మణోద్యములకు ఆగ్రహం కలిగి బహిష్కరించిన, దుశ్శీలుడి చేతిలో తిండి తిన్న ఇటువంటి వాళ్ళందరికీ చాంద్రాయణ వ్రతమే శుద్ధి. కలియుగంలో మాత్రం ఒక మార్గం చెప్పాడు, సద్గురువు పాదాలు కడిగి ఆ నీళ్లు తీర్థంగా తీసుకుంటే ఆ పాపం పోతుంది. మళ్ళీ మనకు అనుమానం, గురువు గారి కాడు కడిగినప్పుడు నీళ్ళలో మురుగుంటేను అని, మురికి లేకుండా కడిగి తర్వాత మళ్ళీ కడుక్కు తాగండి, ఏం చేస్తాం? వాళ్ళు శాస్త్రం అలా చెప్పాడు, అంతకీ చేయలేదు. ఎందుకంటే ఆ చేసిన పాపాలు అటువంటివి కనుక దానికి ఒక్కటే పరిశుద్ధి, ఏ రకంగా పరిశుద్ధి అవ్వదట. నిత్య నైమిత్తిక కర్మలు వదిలిన వాడి ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. ఇందాక చెప్పారు సంధ్యావందనాలు చేయరు వాళ్ళు, ఊరికే నామకే వస్తే ఉపనయనం, నామకే వస్తే పెళ్లి, నామకే వస్తే పెద్దనాథులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గులు ఇంట్లో భోజనం చేస్తే 3 రాత్రులు ఉపవాసం చేయాలి. జ్యోతిష్కుడు ఇంట్లో భోజనం చేస్తే మూడు రాత్రులు చాలా పెద్ద భయంకరమైన మాట. 39వ శ్లోకం, గణకస్య విషాదస్య, గణకుడి ఇంట్లో అంటే జ్యోతిష్కుడి ఇంట్లో నిషాదస్య పోయేవాడి ఇంట్లో, గణిక వేస్య ఇంట్లో, విషజ వైద్యుడి ఇంట్లో, కదరస్యేత లోభివాడి ఇంట్లో అన్నం తింటే ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రుల ఉపవాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరిలో జ్యోతిష్కుడి ఇంట్లో, బోయవాడి ఇంట్లో ఏం తిన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవటం, మంచినీళ్ళు తాగిన ప్రాయశ్చిత్తం చేసుకోవటం, అంటే వృత్తిగా పెట్టుకుంటే. నేను చెప్పి జ్యోతిష్కుడు అంటే జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళని కష్టమా, ఇంత ఇస్తే కానీ చక్రం వెయ్యనని డిమాండ్ చేసి వృత్తి పెట్టుకున్న వాళ్ళని దోషం. మామూలుగా వాడు ఇచ్చింది గుర్తుపెట్టే దోషం కాదు. మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోండి, లేనిపోరు గొడవ. అక్కడ నుంచి జ్యోతిష్యం నేను చదువుకున్నాను కాబట్టి అలా కాదు. ఏమంటే మీ జాతకం చెప్పాలంటే 500 అవుతుంది, 1000 అవుతుంది, దాన్ని వృత్తిగా పెట్టుకుంటే వాడికి మాత్రమే. అలాగే బోయేవాడు, వేశ్య, వైద్యుడు, లోభి వీడు అన్నం తిన్నవాడు ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రులు ఉపవాసం చేయాలంటే, జాత శౌచ మృతా శౌచాలు కలిగినప్పుడు ఈ నిత్య విధులు మానాలి. సాధారణంగా సంధ్యావందనాదులు పూజలు ఎప్పుడు మానేయాలంటే ఇంట్లో పురుడు వచ్చినప్పుడో మైలు వచ్చినప్పుడో అప్పుడు మాత్రమే మానాలి. కానీ ఎట్టి పరిస్థితులలోనూ నైమిత్తిక కర్మలు వదులుకోరాదు. జాతే పుత్రే పితుస్నానం తచైలస్య విధీయతే, కొడుకు పుట్టాడు అనే వార్త తెలియగాని తండ్రి గారు కట్టుగుడ్డలతో స్నానం చేయాలట, కట్టుకున్న గుడ్డతో స్నానం చేసేమన్నారు. సచైల స్నానం కుర్యాత్, అందుకే కొడుకు పుట్టిన వెంటనే తీయాలి. కుటుంబంలో ఎవరైనా మరణించిన బంధువులందరూ స్నానం చేయాలట. ఇక మైలున్న 11 రోజులు ఎలాగో ఉండాల్సిందే. కనీసం ఆ ఇంటి వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు చుట్టాలు దూరపుట్టమైన స్నానం చేయిస్తే తప్ప ఇంటి పెరిటి వాళ్ళకి ఎలాగో మరి ఉంటుంది. ఎవరో చెప్పారు పైగా, ఇత్యాహ భగవాన్ భృగు, భృగు మహర్షి చెప్పేశాడు ఇలా, రేపు ఇంటి ఎవరిన కుటుంబం పోయాడని తెలిస్తే వెంటనే స్నానం చేయి అన్నాడు ఇంటి గారి. అలా చెయ్యకపోతే ఇంకవాడు నరకానికి పోతాడు, వాడు అన్నం తినడానికి అర్హుడు కాడు. మరణించిన శవం ఉన్నంత వరకు ఆ ఇంట్లో భోజనం చేయకూడదట, అది శవభక్షణతో సమానం. దూరంగా దహనం చెయ్యాలి, ఇంటికి కొంత దూరం ఉండాలట, ఇంటి పక్కనే తగలబెట్టకూడదు. కొంతమంది ఇళ్లలోనే తగలబెట్టి ఇంట్లో పాతి పెడతారని దోషం చెప్పాడు. సగోత్రీయులైతే అందరూ జల తర్పణం ఇవ్వాలి, ధర్మోదకాలు గోత్రం ఉన్నవాళ్ళు అందరూ ఇవ్వాలి. మాకు గొప్పం కాదని మామగారు కాదు, అత్తగారు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, వాక్యం సంబంధం అంటే నీ గోత్రం అయినా నువ్వు ఇవ్వాల్సిందే. అవి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సాధారణంగా అస్థి సంచయనం ఎప్పుడు చెయ్యాలి, ఒక వ్యక్తిని తగలబెట్టాక అస్థికలు నిమజ్జనం చేయడానికి అస్థికలు ఏరతారు, చితాభస్మము వాటిని కొండలోకి, ఆ కొండలోకి తీసేది మొదటి నాడు గాని 4వ రోజు గాని 7వ దినం 7వ నాడు గాని చెయ్యాలి. ఇవి తప్ప మిగతా రోజులు పనికి రావని ఇంత సుస్పష్టంగా చెప్పేశాడు. ప్రథమేషిని మొదటి రోజు గాని, చతుర్థేవ 4వ రోజు గాని, సప్తమేవ అస్థి సంచయం 7వ రోజు గాని, చచ్చిపోయిన రోజు లెక్క తగలబెట్టిన రోజు కాదు. మళ్ళీ మరి కనుమా, చచ్చిపోయిన తర్వాత 3 రోజుల దాకా తగలట్లేదు, అప్పుడు మొదటి రోజు ఎలా కుదురుతుంది? అప్పుడు మొదటి రోజు అనేది 4వ రోజు చెప్పాడుగా, చచ్చిపోయిన రోజు నుంచి 3వ రోజు తగలట్లేదు, 4వ రోజు తీసుకుంటావు. 4 రోజులకు కూడా తగలట్లేదు, వాడి బదువు తగలట్లేదు, ఎందుకు మనకి 7వ రోజు చెయ్యండి. ఒక్కొక్కళ్ళు ఏదో వాయిలోనూ వస్తారు, 15 రోజులు పేరు ఇంటికి రాదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మాత్రం ఏం చెప్పారంటే తగలబెట్టిన రోజుతో లెక్కేసుకోవాలి. మరీ విదేశాల్లో చచ్చిపోయి విమానం ద్వారా హోటల్ లేట్ అయితే తగలబెట్టడమే మొదటి రోజు కింద లెక్క, ఆ రోజు నుంచి లెక్కేసుకోవాలి. అసలు చచ్చిపోయిన తర్వాత విమానాల్లో ఇంత దూరం తేకూడదు, అక్కడికి అక్కడే తగలబెట్టేసి అస్థి సంచయనానికి మాత్రం దాన్ని తీసుకొస్తే చాలు అని చేస్తాం. అయినా మన ఖర్చు కొద్ది ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చినా తగలట్లేదు, అక్కడికి వచ్చినా తగలట్లేదు. కాబట్టి ఆ ముక్కలు చూసి అయ్యో అయ్యో అండానికి తప్ప ఎందుకు మరిగిలేదు, దాని మీద ఇంకెందుకు వ్యామోహం అన్నాడు. కానీ కష్టం పాపం వీడంటే చెప్పాడు వాడు జ్ఞానులు కనుక. మానవులకి కొంత బలహీనత ఉంటుంది కనుక చూసుకుని ఏడుస్తారు తప్పదండి. అందుకే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పటి నుంచే మొదటి రోజు కింద లెక్క. ఇక అత్తి సంచయన అనంతరం మగపిల్లలుంటే ఆ మగపిల్లలందరూ ఆఖరికి అన్నదమ్ములు పెట్టలైనా సరే ఆ రోజు అంగస్పరిశ అని ఉంటుంది. నూరి కాళ్ళకి చేతులకి రాసుకుని ఆపై స్నానం చేయాలి. కాళ్ళకి చేతులకి అసలు రాసుకుంది, దాని అంగస్పరిశ అంటారు. మా పెద్దనాన్న పిల్లలు పోతే నాకేంటండి, మా చిన్నాన్న పిల్లలు ఎవరో అత్తి సంచయం చేస్తే నాకేమిటి అనడానికి లేదట. అది తెలిస్తే పెద్దనాన్నైనా చిన్నానైనా ఆ దోషం ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. ఇక సపిండీకులంతా శుద్ధానంతరం శ్రాద్ధకర్మ చెయ్యాలి. ఎవరైనా ఇప్పుడు చెప్పిన రకంగా తస్తే ఎవరెవరితో చెప్తారట, విష ఉద్బంధన శస్త్ర అంబు వగ్ని పాత మృతేషు చ బాదే ప్రవ్రాజినం యాసే దేశాంతర మృతే తథా సత్య సౌచం భవేద్ వీరా తచ్చాప్యుక్తం చతుర్విధం. ఎవడైనా విషం తాగి చచ్చాడు అనుకుందాం, అలా విషం తాగి చచ్చిన ఉరి వేసుకుని చచ్చిన ఫ్యాన్కి తక్క చీర వేసుకుని ఉరివేసుకుని చచ్చిపోయిన చీరే కదా తాడైనా వేసుకుని ఉంటావు, ఉరింటి వేసుకుంటే తాడైతేనే చీర అయితేనే అండి ఏదో ఒకటి. ఆయుధాల వల్ల తచ్చిన కట్టి పెట్టి పొడుకు తచ్చిన లేకపోతే పక్కవాడు పడవడం వల్ల తచ్చిన అగ్ని ప్రమాదంలో కాలిపోయినా నీళ్లలో ములిగి తచ్చిపోయినా పై నుంచి మేడ నుంచి కింద పడి తచ్చిపోయినా ఏ వాహనం కిందో పడి తచ్చిపోయినా స్కూటర్ మీదో మోపెట్ మీదో బైక్ మీదో లారీ కిందో బండి కిందో సైకిల్ కిందో దేని కిందో పడి తచ్చినా మనం సైకిల్ ఎక్కి లారీ కింద పడి తచ్చినా మళ్ళీ అదో మనం సైకిల్ కింద పెడితే పర్వాలేదా, సైకిల్ ఎక్కి పెడితే ప్రమాదం కదా. సైకిల్ ఎక్కి పెడుతున్నప్పుడు లారీ గుద్దినా నువ్వు వెళ్ళి సైకిల్తో వెళ్ళి ఏ దెమ్మనన్నా కొట్టి తెచ్చిపోయినా ఇవన్నీ అపమృత్యువులు. అలాగే బాలులు సన్యాసులు మరణించిన దేశాంతర్గతుడు చచ్చిపోయినా ముందు వెంటనే శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడో ఏడాది తర్వాత చేసుకుంటాం అనుకోవడం అసలు మళ్ళీ మన కొరమ ఏమంటే మా వాళ్ళకి తెలియలేదండి అప్పుడు ఎలాగా ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే చెప్పని వాళ్ళది ఆ పాపం అంటాడు. ఓ పిల్లాడు తెచ్చాడు వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో సాధ్యమైనంత వరకు వెంటనే చెప్పాలి. అలా చెప్పని వాళ్ళు ఆ పాపాన్ని అనుభవిస్తారట. ఆ పాపం మూడు తరాలు అనుభవించాల్సి వస్తుంది. అంటే ఎవరు చెప్పలేదో వాళ్ళు, వాళ్ళ కొడుకు, కొడుకు లేకపోతే వీళ్ళే మూడు జన్మలు అనుభవిస్తారు. ఒకవేళ కొడుకులుంటే ఆ చెప్పని వాళ్ళు, చెప్పని వాడు కొడుకు, ఆ కొడుకు కొడుకు, మూడు తరాల వాళ్ళకి ఆ ఇంట్లో ఆ దోషానికి ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అంచేత తప్పక శుద్ధి చేసుకోవాలి. గర్భస్రావం జరిగినప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. ఇది కూడా చెప్పాడు అమ్మో గర్భస్రావానికి కూడా శుద్ధి చేసుకోవాల్సింది అనకండి తప్పక. గర్భస్రావే తదే ఉక్తం. ఆ గర్భస్రావం కూడా బయలుతో సమానమే కనుక ముందు ఆ రోజుకి ఆ రోజు శుద్ధి చేసుకో. శుద్ధులు ఎలా చేసుకోవాలో సహజంగా వాళ్ళ గురువులు వాళ్ళ పురోహితులు చెబుతారు. అలా ఇక సాధారణంగా 12వ రోజున పెద్దవాళ్ళు ఎవరు చచ్చిపోయినా ఇల్లుతో సహితంగా కడిగే శుద్ధి చెయ్యాలి. ఆ 12వ రోజు శుద్ధి సక్రమంగా జరగకపోతే కూడా ఇంటిని పిశాచాలు ఆవహిస్తాయి. 11 రోజులు అయిపోయాక 12వ రోజులు ఏం చేయాలంటే ఇల్లంతా కడగడము దొరకడం చెయ్యాలట. ఆ రోజు మంగళవారం అయినా కడగాల్సిందే, 12వ రోజు శుక్రవారం అయినా కడగాలట, ఆదివారం అయినా కడగాలట. అలా కడగకపోతే ఆ ఇంటిని భూతప్రేత పిశాచాలు ఆవహిస్తాయి. ఇంట్లో చచ్చిపోతే వెల్ల వేస్తే ఆ దోషం పోతుందన్నారు. ఏడాదిలో కృష్ణ నక్షత్రం అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఆయా సందర్భాలను బట్టి విడిచిపెట్టేయాలి. ఇవి శుద్ధి చేయకపోతే ప్రమాదం. చాలా మంది ఇల్లు ఖాళీ చేసామనే వంటకు అద్దెకిస్తారు. అద్దెకిచ్చినా ఖాళీ చేసినట్టు కాదు, ఆ ఇల్లుని పూర్తిగా మళ్ళీ 6 నెలల పాటు మూసేయమని అర్థం అక్కడ. అంతేగాని మేము ఉండకుండా పక్కవాళ్ళు ఉండకూడదండి, మా అమ్మ ఉండకూడదండి, మా నాన్న ఉండకూడదండి, మా తాత ఉండకూడదండి, ఇల్లు మూసేదే అంటే వీళ్ళు ఎవరిన ఉంటే ఆ ఇల్లు మూయడం చేయండి అవ్వదు. అంతే ఇక విధి విధానముగా ఎప్పుడూ ఒకప్పుడు శ్రాద్ధ కర్మల రోజున తద్దినం పెట్టలేకపోతే స్వయంపాకదానమైనా చెయ్యాలి. విద్వాంసులైన వారు రోజు ఇల్లు పవిత్రంగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు చెప్పారు. వేదాధ్యయనము,
పురాణ పఠనము లేక పురాణ శ్రవణము, ఇంట్లో పారాయణలు, ఇవి చేస్తే తెలుసో తెలియకో చేసిన అపవిత్ర కార్యక్రమముల వల్ల ఇల్లు కొంత శుద్ధి అవుతుంది. అందుకనే ఏం చేయమన్నారు, నిత్యం లలితా సహస్రనామాదులు పారాయణ చేయడం, పురాణాదులు చదవడం, పురాణాదులు వినడం, పురాణాదులు రాయడం, ఆ రాసుకున్న వాటింట్లో పారాయణ చేయడం. మళ్ళీ వాటిలో క్యాపస్లో పెట్టుకోకూడదు, నేను ఈ పురాణం రాశాను, ఇది రెండో సంఖ్య వచ్చింది, అది రాశాను ఒకటో సంఖ్య వచ్చింది, అది రాశాను పదో సంఖ్య వచ్చింది, పదొస్తే ఏంటి ఒకటో స్థాయి రెండో స్థాయి ఉండే మహోను రాయడం ముఖ్యం కానీ పదో వచ్చింది రెండు వచ్చింది మూడు వచ్చింది నాకు మూడు వచ్చింది అంటే కాదు. మళ్ళీ ఆ క్యాపస్థం లేకుండా రాస్తే పుణ్యం కాదు. సరే, మొత్తం మీద సదాచారం అంటారు వీటన్నిటినీ కలిపి. ఈ సదాచారం ఎప్పుడు మానవుని చాలా వరకు రక్షిస్తుంది. తెలివి కలిగినటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ముసలితనం వచ్చేసాక ఇంకా పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా వ్యాపారం తెచ్చేటట్లేదు. వాడు చెప్పాడు, ప్రాజ్ఞో దేహత్యచాతి వానప్రస్థాశ్రమం గచ్చే ఆత్మనశుద్ధి కారణం. శరీరంలో ఓపిక తగ్గాక ఆత్మశుద్ధి కోసం వానప్రస్థ జీవనం చెయ్యాలి. వానప్రస్థం అంటే రెండు అర్థాలు. ఒకటి, అడవిలో వెళ్ళి బతకడం. ఇవాళ కలియుగంలో అడవిలోకి ఎక్కడికి వెళ్ళి బతుకుతాం, అసలు ఈ బతుకు అడుగు ఎక్కడుంది? కాబట్టి జనారణ్యంలోనే ఉండాలి. ఉండి ఎవరితో సంబంధం ఉండకూడదు. అమ్మాయి గొట్లు తుక్కోలేదేమిటి, ఏదేవరు స్నానం చేయలేదేవి, అరటిపండు కుళ్ళిపోతుంది, ఇవన్నీ ఎందుకు హాయిగా వానప్రస్థం అంటే అనమాట. నేను చెప్పింది ఏమైనా అతిశోక్తి లేదని చెప్పడానికి మళ్ళీ చెబుతున్నా మీకు కావచ్చు, బయట ప్రాణాలు ఇంకా చెప్పు. 56వ శ్లోకంలో 17వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో వామన మహాపురాణంలో చెప్పారు. 15వ అధ్యాయం ఏమని, వానప్రస్థాశ్రమం గచ్చే అంటే ఏమిటో చెప్పాడు. సాక్షిక ఆహార నియమం పెట్టుకో, అడవుల్లో దొరికే కందమూలాలు తిను, కలియుగంలో అయితే ఏం దొరికితే తిను, వ్యామోహం తగ్గించుకో, భూమి మీద చేయనించు, సాక్షిక పితరులను దేవతలు ఉపాసించు, అతిథి అభ్యాగతుల సేవ చెయ్యి. కానీ ఇప్పుడే చేపస్థం దొరుకుతుంది, మరి డబ్బు తగిలేసేస్తున్నావు, వాళ్ళ డబ్బులు తగిలేసుకుంటే ఇంక ఎందుకు చెప్పు, నీకు 90 ఏళ్ళు వచ్చాయి ఇంకెందుకు సాగు, ఎంత సంపాదించుకోవాలో ఏం కష్టపడ్డా పడతారు. ఈ 90 ఏళ్ళు వచ్చినా కూడా చేపస్థం చాలాలు ఎవరు పక్కవాడికి తప్పని ఎవరు, వాళ్ళు అన్నం తింటే వాడికి భయం. అరే ఆవు గడ్డంతా లాగేస్తుంది, ఆవు గడ్డలాగితే నీకు వచ్చింది ఆ గడ్డి ఆవు కోసమే పెట్టాడు. నేను చూశాను ఒక ఇంట్లో ఆ ముసలివాడు అందులోనే గుర్తుంది అనమాట, ఆవు గడ్డంతా లాగేస్తుంది బాబోయ్, గడ్డంతా లాగేస్తుంది, గడ్డి 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 చచ్చిపోయింది బాబు. ఆ తర్వాత పాపం వల్ల ఆ చచ్చిపోయినప్పుడు గడ్డి గడ్డి ఉంది కదా, ఇంటి ముందు గడ్డి మెట్టి పుట్టింది బాబు. ఈ గడ్డి మెట్టి ఆవే తింటుంది బండి, అది చావు. ఈ ఆవు గురించి ఆలోచించి నువ్వు చావు వెళ్ళావు, గడ్డి లేకుండా నీకేమిటి, చేతస్థం వదిలేసిన వాడి దూరకి వెళ్ళకూడదు. ఒక పూర్వం యోగులు వచ్చిన బతకలమాట, ఏం జరిగినా అంతా పరమాత్మ లేయలా, సొంతం అలా సాధన చేయడానికి ప్రయత్నించండి. కనీసం విన్నాడు కనుక కొంత పుణ్యం, వినకుండా ఇంట్లో కూర్చోవడం కంటే వింటే కొంత పుణ్యం అన్నారు. హోమము ఎక్కడ జరిగినా వెళ్ళాలి, సాక్షేతలు యజ్ఞాలు జరిగితే వెళ్ళాలి, అందులో గురువులు చేస్తే తప్పక వెళ్ళాలి, మహాత్ములు. ఎక్కడెక్కడ తరచుగా పవిత్ర కార్యాలు జరిగితే అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొచ్చేయాలి. లౌకిక కార్యాలకి వార్ధక్యం వచ్చాక దూరంగా ఉండాలి. చీటికి వాటికి వార్ధక్యంలో పాపం పనికిరాదట. వయస్సులో ఉన్నప్పుడు పాపం వస్తే దానికి ప్రాయశ్చిత్వం ఉంది, కానీ ముసలాడు పాపం వస్తే ప్రాయశ్చిత్వం లేదు. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము ఈ మూడు మానవులకు విధించారు. అంటే బాల్యం అంతా చదువుతో గడుపు పవిత్రంగా, యవ్వనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశించు, ముసలితనంలో అంటి అంతకుండా వస్తువులతో ఉండు. మా అబ్బాయి నా మాట అంటలేదండి, డబ్బంతా తగిలేస్తున్నాడు అంటే నువ్వు ఎంత చెందుకున్నా వాడు ఏం చేయలేమా, నీకు 90 ఏళ్ళు వచ్చే అనవసరం, నీకు 70 ఏళ్ళు వచ్చే అనవసరం. కొంతమంది 10 ఏళ్ళు నొక్కేటువంటి సరదా మనవడు మనవరాలు పుడతాడు, నాకు ఇంకా 45 ఏళ్ళు అంటున్నావు ఆవిడ, మరి ఇప్పుడు ఎప్పుడు పెళ్ళేదో తెలియదు, 5 ఏళ్ళకి పెళ్లి చేశారు ఉంటారు, 10 ఏళ్ళకి పిల్లలు పుట్టుకుంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట, మావలు మావరాళ్ళు ఎదుగు వచ్చేస్తున్నారు, నీ వయసు ఎంత, అదేంటండి 45 ఏళ్ళేనండి 50 చేసేదేంటి అంటే, ఎందుకు వచ్చింది 30 ఏళ్ళు వేసుకో కంపెనీ పోయి ఉంది, ఎవరికి తెలియాలి కానీ నాకు తెలిస్తే ఉపయోగం ఉంది. నీకు 30 ఏళ్ళని రసుకో, 35 ఏళ్ళని రసుకో, కానీ యమధర్మరాజు మాత్రం 80 ఏళ్ళని తెలుస్తుందండి. ఏమిటో తెస్తుంది అంచేత ఎందుకు చెప్తున్నానంటే, వార్ధక్యం అంటే ఏమిటి అని వచ్చిన ప్రశ్న వచ్చింది. ఒక ఆవిడ చాలా గందరగోళం చేసేది దీంట్లో, అత్తమాటు పిల్లల మీద గయ్యమంటాం, మొగుడు మీద గయ్యమంటాం, ఈ వయస్సులో ఎందుకమ్మా ఈ గొడవ, హాయిగా రామకృష్ణ అనుకోక అంటే ఈ వయసు అంటారా, అంటే నా వయసు అందరూ ఉంటారు, నా వయసు ఓన్లీ 40 అంటారు, 40 ఏళ్ళు చెప్పారు. ఆ మనవడి మనవరాలు వయస్సే 10 ఏళ్ళు వస్తుంది. ఈవిడికి 40 ఏళ్ల వయస్సులో 10 ఏళ్ల మనవడు ఉన్నాడు అంటే మరి ఆవిడికి బహుశ పుట్టి పుట్టగానే పెళ్లి చేసి ఉండొచ్చు, ఆ పుట్టి పుట్టిన 5 ఏళ్ల తర్వాత కూతురు పుట్టుండొచ్చు, కొడుకు పుట్టుండొచ్చు, వాళ్ళకి మనవలు మనవరాలు పుట్టుండొచ్చు. ఏం చెబుతాం కర్మ కాకపోతే అలా కాదు. ఈ పెత్తనన్నీ విడిచిపెట్టు, అనుక్షణము జాగరూకుడవై మన వయస్సు పైబడుతోందని తెలుసుకున్నప్పుడు బెంగ పెట్టుకోమని చెప్పరా, హాయిగా భక్తితో సుఖంగా ఉండు. ఇదో మీరు చేస్తున్న పని అదనమాట. మీరు భక్తితో శ్రద్ధతో కుర్రాళ్ళు వస్తున్నారు, పెద్దాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, పవిత్రంగా వింటున్నారు, కర్మాచరణ చేస్తున్నారు, శాస్త్రాలు పెట్టుకోవట్లే. అంటే నా ఎదురుకుండా ఉన్నారు, మరి ఇంటికి వెళ్ళగల ఉన్నారో నాకు అనవసరం, మిమ్మల్ని అందరూ గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, అలాగే ఉండండి. అంతేగాని బయటికి వెళ్ళాక హాయి అలాగే మన గురించి అలా అనుకుంటున్నాడు పెద్ద మీరు అనుకుంటే, నా దృష్టిలో మీరు ఇలా కూర్చోవడమే మహాజ్ఞానం అది. ఎందుకంటే పురాణం విన్నవాడికి పాపం లేదని శాస్త్రం చెబుతుంది. పురాణం భక్తితో వింటే వాడికి పాపం రాదట, పాపం ఉండదట. మీరు పురాణం వింటున్నారు, నిద్రపోతే చెప్పలేం కానీ వింటే మాత్రం మీకు పాపం ఉండదు, చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఈ విధముగా ఆయా వ్యక్తులు సంసార బంధాలకు దూరంగా ఉండడమే సదాశ్చర్యం. ఇదన్నీ విన్నాడు గురుదేవుల్లారా, మీరు అత్యద్భుతమైన విషయాలు చెప్పారు, మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి అని ఆనందపడిపోయి సుకేసి అని రాక్షసరాజు, ఇవన్నీ ఆయన చెప్పాడని చెప్పి విన్నావాడు కదా ఋషుల ద్వారా విన్నాడు సుకేసి, పరుగు పరుగున నగరానికి వచ్చేశాడు. రాక్షసుల్లారా, నేను ఋషుల దగ్గరికి వెళ్ళా, ఆ మహానుభావులు చెప్పిన అత్యద్భుతమైన ధర్మ విషయాలు విన్నాను, మనం కూడా అలా చేస్తాం, ఎంతకాలం ఈ పాపాల్లో ఉంటాం, ఎంతకాలం ఈ సంసారంలో ఉంటాం, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి తచ్చి తచ్చి పొరలని ఎల మనకు పుట్టని తామని త్రోమ వెదకి కొరుట దొట్ట బుద్ధి అన్నాడు. దీని వల్ల శుభం లేదు, దివ్య కీర్తి లేదు, ఈ జగత్తులో మన కళ్ళ ముందు ఎందరో పుట్టారు, పుట్టి పుట్టి పెరిగి తచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ తచ్చి మళ్ళీ సంసారం చేస్తున్నారు, దీని వల్ల లాభం లేదు, మనకి పుట్టని చావని మోక్ష మార్గం వెతుక్కోవలసిన అవసరం వచ్చేసింది, నా మాట వినండి, అందరూ నాతో కలిసి ధర్మాచరణ చేయండి, అహింస సత్యము దొంగతనం విడిచిపెట్టడం, బ్రహ్మచర్యము అమానుషత్వం విడిచిపెట్టడం, శౌచం ఇంద్రియ సంయమనం దానం ఓర్పు దయ మంచి మాటలు మాట్లాడటం మంచి పనుల మీద ఆసక్తి, ఇవన్నీ మనకి శుభం కలిగిస్తాయి అనగా, అలాగే మహారాజా అన్నారు యథా రాజా తథా ప్రజ, రాజుగారు ఏం చేస్తే చేస్తారు, గురువు గారు ఏం చెప్తే మీరు చేసినట్టుగా. 13 నియమములు పెట్టుకున్నారు, ఈ 13 నియమాలతో బతికారు, ఆనందంగా బతికారు. కొంతకాలం గడిచింది, ఈ రాక్షసులు ధర్మాచరణలో ఉండడం వల్ల ఈ రాక్షసులున్న లోకం వాళ్ళున్న గోళం సూర్యుడిలాగా అర్ధాగ 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 వెలిగిపోయింది. 3 లోకాలలో ఎక్కడి నుంచి చూసినా రాక్షస లోకమే వెలిగిపోతోంది. పగటిపూట చంద్రుడిలా కనపడేది, రాత్రిపూట సూర్యుడిలా కనపడేది ఈ లోకం. ఆకాశంలో సూర్యుడి గమనం కనపడకుండా పోయింది కాంతి ముందు. ఆశ్చర్యం ఏంటంటే సూర్యుడు రాగానే మనకి వేడి తగులుతుంది, కానీ రాక్షస లోకమే సూర్యలోకములాగా కలగడం వల్ల ఆ సూర్యుడిని పట్టించుకోలేదు ఎవరు. సూర్యుడికి ఆశ్చర్యం కలిగింది, రాత్రిపూట గుడ్లగోపులన్నీ బయటికి వస్తే ఏది నిద్రలోకి లేచి ఇదేంటరా వెలుతురుంది అనుకునేవిట, కాపులు వాటిని తరివేసేవిట, అలాంటి పరిస్థితి వచ్చేసింది. చక్రవాక పక్షులు కూడా ఆనందపడిపోయాయి, రుత్తిక్కులు రాత్రిపూట ఈ రాక్షసలోకం పగల్లా వెలుగుతూ ఉండడం వల్ల, సూర్యగోళంలో ఉండడం వల్ల రాత్రిపూట కూడా యజ్ఞాలు చేయడం మొదలెట్టారు. మహాభాగవతములు హరిస్మరణ హరస్మరణ సూర్యచంద్రాలు దేవతా పూజ చేయడం మొదలెట్టారు, నిరంతరం ధర్మాచరణ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతో మంది ఆహాహా మన అందరం భగవంతుడు విష్ణువుని పూజించాం లక్ష్మిని పూజించాం అందుకే అనుకుంటాను, పగలు చల్లగా ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది. అలాగే సూర్యుడు ఉంటున్నాడు, పగలు సూర్యుడు రాత్రి సూర్యుడు ఉంటున్నాడు, ఇదేదో విచిత్రంగా ఉంది కాలం అని ఆనందపడిపోయారు. కొంతమంది రకరకాల వ్రతానుష్ఠానాలు చేశారు, ఇదేదో విచిత్ర కాలం వచ్చింది అనుకున్నారు కొంతమంది. ఇలా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే సూర్యుడికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, ఇదివరకు సూర్యుడు వస్తేనే సంధ్యావందనం, సూర్యుడు వస్తేనే అర్ఘ్యప్రదానం, సూర్యుడు వస్తేనే లేచేవారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త సూర్యుడు అంటున్నారు. నాకు పోటీగా సూర్యుడు ఎవడొచ్చాడు, ఎవడు నేను చేసే పని చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయి తన సారథిని అనూరుండి పిలిచాడు. అనూరా, ఎవడో కొత్త సూర్యుడు వచ్చి నాకంటే ఎక్కువ వెలిగిపోతున్నట్ట, ఏమిటో చూసిరా అన్నట్ట. అయ్యా, కొత్త సూర్యుడు కాదండి, రాక్షసరాజు సుకేసి అనేవాడు ధర్మాన్ని అనుష్ఠానం చేశాడు, ఆయన లోకమే సూర్యుని వలె వెలిగిపోతోంది, ఈ వెలుతురంతా రాక్షస లోకము వెలుతురు, ఇది కేవలం ధర్మ అనుష్ఠానం వల్ల వచ్చింది అనగానే వాడికి మతిపోయింది సూర్యుడికి. ఏమిటేమిటి అని దివ్య దృష్టితో చూశాడు. ఈ రాక్షసులంతా సదాచార సంపన్నులు, దేవ బ్రాహ్మణ పూజ చేసుకున్నారు. దేవ బ్రాహ్మణ పూజాసు సంసక్తాం ధర్మ సంయుతాం తదస్తు రక్షయకృత్తు ఓహో, దేవ బ్రాహ్మణ భక్తులు వీళ్ళు, ధర్మం మీద అనురక్తితో ఉన్నారు వీళ్ళు. గొప్పవాళ్ళవ్వడానికి, వీళ్ళ లోకం వెలిగిపోవడానికి వీళ్ళ ధర్మ ఆచరణమే మూల కారణం. ఇలా అయితే ఇంకా నా బతికేమవుతుంది, వీళ్ళు ఎవరికి వాళ్ళే ధర్మంతో వాళ్ళు గొప్ప వాళ్ళ కింద వెలిగిపోతే ఇంకా రేపటి నుంచి సూర్యుడిని ఎవరు పట్టించుకుంటారు, సూర్యదేవ నమస్కారం అనేవాడు లేడు, సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఎవడో అంటున్నా. అందరూ సంధ్యావందనాలు మానేసి అటే చేస్తున్నారు ఆ రాక్షస లోకానికి. ఆది రాక్షసులారా, మీరు చివరికి గొప్పవాళ్ళు అయిపోతే ఎలారా అని క్రోధంతో ఆ రాక్షస నగరాన్ని పూర్తిగా కిరణాలతో నింపేశాడ. ఎవరి కిరణాలు తన కళ్ళల్లోంచి కట్టేశాడు అగ్ని కిరణాలు. ఆ రాక్షస నగరం ముంచెత్తేశాడు అగ్నితో. ఆకాశం నుంచి గ్రహం రాలిపోయినట్టుగా ఆ సూర్యుడి క్రోధాగ్నికి రాక్షస రకం కాలిపోయి కిందకు పడిపోయింది. దాంతో సుకేచి కంగారు పడిపోయి, ఓ పరమేశ్వర ఈశ్వర నీ భక్తుడిని బాబు అని నేర్చాట. నమో భవాయ ఏడ్చేశాడు బాబు. సర్వాయ నమ, శివుడికి నమస్కారం. భవాయ నమ, ఎవరైనా ధర్మం చేస్తే బాగుపడాలి, ధర్మం చేస్తున్నాను, పాపాత్ములైన నా రాక్షసులందరినీ సక్రమమైన మార్గంలో నడపడం వల్ల నా లోకమే వెలిగిపోయింది, ఈ లోకం వెలగాలి కాని తగలబడకూడదు. ఏమిటి తగలబడిపోతోంది, శర్మ నీకు నమస్కారం అని శంకరుణ్ణి ప్రార్థించగానే ఆకాశంలో ఉన్న చారణులు, సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళు కూడా కంగారు పడిపోయారు. అరే, ఈ మహేశ్వర భక్తుడు, ఈ సదాచార సంపన్నుడు తన లోకంతో పాటు కాలి కింద పడిపోతున్నాడు. ఇంకెలా అయితే రేపటి నుంచి ఎవరు ధర్మాచారాలకి వెళ్ళరు అనగానే విన్నాడు శివుడు. అహో, ఎవరు ఎవరు నా భక్తులను నాశనం చేస్తున్నది అని వెంటనే ఏం చేశాడు, దివ్య దృష్టితో చూశాడు. మండిపోయింది, ఓరి సూర్య, నిన్ను నేను ఎంతో గౌరవించి నా కుడికందుగా పెట్టుకుని ఆకాశంలో సంచరించమంటే నా భక్తుణ్ణి కాల్చేస్తావా, చూసుకో అని ఆయనకి మండిపోయి ఈ సుకేశిని లోకంతో పాటు రెండు చేతులతో పట్టుకుని అక్కడ అట్టే పెట్టేశాడు. తన మహాశక్తితో, తన దివ్యశక్తితో శివుడు తలుచుకుంటే చేయలేందే ఉంది. ఆ కాలి పడిపోతున్న రాక్షసరాజ లోకాన్ని బాగు చేసి యథాస్థానంలో పెట్టేశాడు. యథాస్థానం ప్రవేశయామి అన్నాడు. ఇప్పుడు తన మూడవ కన్ను తెరిచాడు, సూర్యుడు చూశాడు, సూర్యుడు కాలిపోయి కింద పడిపోయాడు. అంటే భక్తుల దోరి కడితే ఏమవుతుందన్నమాట, సూర్యుడికి కూడా దిక్కు లేకుండా పోయింది, సూర్యుడిని తగలబెట్టేశాడు. అంటే ఒక్కసారి
దృష్టమాత్ర స్త్రీనేత్రేన నెట పాత తోంబర అంబరం నుండి కిందకి డామ్మని కాని కింద పడిపోయాడు చూడు. గిరగిరగల్లాడి కింద పడిపోయాడు. ఆ కాలిపోయి కిందకి పడుతున్న సూర్యుడు ఎలా ఉన్నాడు తెలుసా? నిగల ముగ్గిన తాటిపండులో ఉన్నట్ట. తాటిపండు ముగ్గినప్పుడు ఒక రకమైన ఎర్రగా ఉంటుంది. సూర్యుడు కూడా ఎర్రగా అయిపోయి పడిపోయాడు. పాపం సూర్యుడు పడిపోతుంటే మళ్ళీ ఋషులు భయపడ్డారు. రాక్షసరాజుని పడగొట్టేసావని నీ మీదేమో మేము ఆగ్రహించామంటే నువ్వు కాలిపోతే ఎలాగా, నువ్వు దేవుడివే అని. ఇదిగో ఇప్పుడు నేను రక్షించడం మా వల్ల కాదు కాని భూమి మీద హరిక్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది, చాలా గొప్పది, అక్కడ పడు అన్నాడు. అక్కడ పడితే నువ్వు నాశనం కావు, మళ్ళీ బతుకుతావు, లేదా నిన్ను ఎవరు కాపాడలేరు. వెళ్ళి వెంటనే విష్ణుమూర్తి ప్రీతితో చూసుకునే ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో పడుంది. వెంటనే సూర్యుడు విష్ణుమూర్తికి ఇష్టమైన క్షేత్రం ఏమిటి అన్నారు. పూర్వం పరమేశ్వరుడు జలప్రళయ కాలంలో ఉండడానికి చోటు లేక పార్వతీ సమేతంగా లోకాలన్నీ తిరిగాడు. తిరగ్గా తిరగ ఒక చోటు కనపడింది, తన సంకల్పంతో చుట్టించుకున్న సృష్టించుకున్న చోటు. అవిముక్తం ఎప్పుడూ విడిచిపెట్టాడు శివుడు దాన్ని, అందుకే దాన్ని అవిముక్తం అన్నారు. వరణ అసి అనే రెండు ఉపనదులు గంగలో కలుస్తాయి, అది వారణాసి. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉంటే పరిపాలకుడిగా విష్ణువు ఉన్నాడు. విష్ణువు పరిపాలన ఇష్టపడి చేస్తాడు కనుక దానికి హరిక్షేత్రం అని కూడా పేరు. ఆ దివ్యక్షేత్రం వారణాసిలో పడితే మాత్రమే అక్కడున్న కేశవుడు నిన్ను రక్షిస్తాడు. శివుడు అక్కడున్నప్పుడు కరుణతో ఉంటాడు. అక్కడ పడిన వాడికి పతనం ఉండదు, కాశీలో పడిన వాడికి నాశనం ఉండదు. నా మాటలు ఓయి సూర్య భగవానుడా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వరణాయాగత దైవాస్యాస్తం తరే నిపపా.